యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటియు, ఆయన పని తుదుముట్టించుటియు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన ద్వారా వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాలమున మీ యొక్క పాదాల దగ్గరకు చేరి మిమ్మల్ని స్తుతించడానికి దేవా మీ యొక్క వాక్కును వినాలనే ఆశతో ఉండగా మా అందరితో మాట్లాడండి ప్రభా. దేవా మీ అపారమైన ప్రేమను కృపను బట్టి మరింత నమ్మకస్తులుగా మీ యందు నడుచుకునుచు దేవా నశించిపోతున్న ఆత్మల కొరకై భారముతోనూ తపనతోనూ ఆశతో ఈ లోకంలో మీ కొరకు జీవించడానికి పనిచేయడానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభా. అల్పున్నైన నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకోండి ప్రభా. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మీ సహాయం మాకు తోడే ఉంచి వాక్యం ద్వారా మీరు సంధించుండగా మేము సమర్పించుకోవడానికి సరిచేసుకోవడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన మూలవాక్యం మనం చూస్తుంటే యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులైతే ఆయన భుజించుటకు ఏదైనా ఆహారం తేవాలని గ్రామంలోకి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ సందర్భాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు శిష్యులను ఎందుకు ఇక్కడ శిష్యులను చూస్తుంటే వాళ్ళు ఏమాత్రం క్రీస్తు ఏ ఉద్దేశంతో వారిని పిలిచి నడిపిస్తున్నారో నేర్పిస్తున్నాడో దాని గురించి గ్రహింపలేని వారిగా ఉన్నారు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారనే ఆలోచన లేదు. కానీ వారు కేవలం శారీరకమైన ఐహికమైన ఇతర ఆలోచనలు కలిగి ఇక్కడ ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆ యేసుక్రీస్తు వారు శిష్యులకు చాలా నేర్పించాలని ఆశపడ్డారు. నిజంగా ఆయన బహుజన సమూహమునకు వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వారు శిష్యులు కూడా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వారిని ఎరుకో పట్టణానికి తీసుకెళ్ళి జకాయిని రక్షణలో నడిపించడాన్ని వారు గుర్తించాలని యేసుక్రీస్తు వారు ఆశపడ్డారు. అలాగే గెరాసీనియుల పట్టణానికి వెళ్ళి శాన అనే దయ్యం పట్టిన వ్యక్తిని దురాత్మ నుంచి విడిపించి రక్షణలో నడిపించడం గుర్తించాలని యేసుక్రీస్తు వారు ఆశపడ్డారు. ఇప్పుడు ఈ సమరయ పట్టణాని స్త్రీ కూడా ఈ సమరయ స్త్రీ విషయంలో కూడా యేసుక్రీస్తు వారు కూడా అదే శిష్యులకు నేర్పించాలని ఆశపడ్డారు. అయితే శిష్యులు ఈ సందర్భంలో మాత్రం అయితే వారు కేవలము ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందము అనే ఆ స్వభావంతో నడుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా మనం కూడా రక్షింపబడిన తర్వాత మన యొక్క గురి యేసుక్రీస్తు వారిలాగే ఉండాలి. ఆయన విస్తారమైన జనానికి ఆయన సువార్త బోధ చేస్తున్నా సరే కానీ వ్యక్తిగతంగా ఆత్మను రక్షించుటలో యేసుక్రీస్తు వారు మనకు మాదిరి అని మనం మర్చిపోకూడదు. 4 సువార్తలతో పాటు యేసుక్రీస్తు వారు మార్కు సువార్త చూస్తుంటే నిజంగా అక్కడ చూడొచ్చు వెంటనే 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 అనే మాట. ఆయన బాప్తీసం పొందిన తర్వాత వెంటనే సమాధి మందిరంలోకి వెళ్ళారు, వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఇక్కడ సువార్త ప్రకటించారు, ఈ కార్యం చేశారని వెంటనే. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు ఎంత త్వరపడి అనేకులకు సువార్త చెప్పడానికి అనేక ఆత్మలు రక్షించడానికి యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ భారాన్ని ఆ తత్వంను మనం గుర్తించాలి. అందుకే మనం 34వ వచనంలో చూడవచ్చు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటియు ఆయన పని తుదముట్టించుటియు నాకు ఆహారమై ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకు మనం రక్షింపబడ్డాము, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు, ఎందుకు ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నారు అనేది మనం గుర్తిస్తే నిజంగా మనం వ్యక్తిగతంగా ఆత్మను రక్షించుటలో మనము నమ్మకస్తులుగా ఉంటాము. ఈరోజు ఎంత విషాదకరమైన విషయం ఏంటంటే దేవుని రాజ్య వ్యాప్తి పరిచర్యలు అనేకులు చేరుతున్నారు, కానీ వ్యక్తిగతంగా ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే వారి సంఖ్య ఏమాత్రం పెరగట్టేదు. చర్చిస్ అయితే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి, కానీ ప్రతి ఒక్కరము మనం వ్యక్తిగతంగా ఇతరులను రక్షణలో నడిపించాలనే గురితో మనం జీవించాలి. నిజంగా మన వ్యక్తిగత సాక్ష్యం ద్వారా ఆత్మను సంపాదించుటలోనున్న ఆనందాన్ని మనం నిజంగా ఎరిగి ఉన్నట్లయితే దానిని మనం ఎన్నడూ అలక్ష్యం చేయము. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కనీసం రోజులో ఒకరితో ఆయన క్రీస్తుని గురించి మాట్లాడదాం, క్రీస్తును పరిచయం చేద్దాం, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యము, నిత్య జీవం కొరకు మనం చెప్పేవారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అందుకే మనం చూడవచ్చు కదా, దానియేలు గ్రంథంలో ఈ మాట మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. మనం త్రిప్పాలి. మందలో నుంచి తప్పిపోయిన వారిని ప్రభు తట్టు తిప్పేవారిగా ఉండాలి, చీకటిలో నుంచి వెలుగులోకి తిప్పేవారిగా ఉండాలి, సాతాను అధికారం నుంచి దేవుని వైపు తిప్పే బిడ్డలుగా మనం ఉండాలని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. తద్వారా మనం ప్రకాశిస్తాము నిరంతరము. అనేకులకి చీకటి అంధకార లోకంలో మనం వెలుగులో వలె జ్యోతులు వలె ప్రజ్వలింప చేయాలని ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో మనకందరికీ తెలిసిన మాటే, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అప్పుడు నేను ఎవరిని పంపితను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిని. కేవలం అప్పుడే కాదండి, ఈరోజు కూడా దేవుడు అంటున్నారు, నేను ఎవరిని పంపదను, మా నిమిత్తము ఎవడు పోవునని ఆయన ఇంకా ఈ దినాల్లో కూడా పిలుచున్నాడని మనం గుర్తెరగాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకే లూకాసు వార్తలు కూడా ప్రభు అంటారు కదా, కోత విస్తారంగా ఉన్నదని పనివారు చాలా కొద్ది మందిగా ఉన్నారని క్రీస్తు వారు నిజంగా విలపిస్తూ మాట్లాడుతున్న ఆ మాటను అర్థం చేసుకుంటే ఈరోజు మనం ఈ సత్యాన్ని గుర్తించవచ్చు. మనం అనుకుంటాం సంఘం ఉంది కదా, సువార్త సభలు జరుగుతున్నాయి కదా, దయచేసి అలా అనుకోవద్దండి. సువార్త సభల ద్వారా ఆ మాబులు ఎంతమందికి ఆ వాక్యం ఎంత లోతుగా వెళ్ళగలదు, ఎంతమందిని ప్రభావితం చేయలేదు, కానీ నిజంగా పర్సన్ టు పర్సన్, వ్యక్తిని వ్యక్తిని గురించి మన వాక్యాన్ని పంచుకొనుచు, వారిని తరచుగా వాక్యం ద్వారా సంధిస్తూ ప్రార్థనలో నడిపిస్తూ సహవాసంలో వారిని అంటుకట్టుబడే రీతిగా మనం ప్రేరేపించే బిడ్డలుగా మనం ఉండాలి. నిజంగా ఒకటే అండి, ప్రతి క్రైస్తవుడు ఒక ఆత్మ సంపాదకుడు కానంత వరకు మన దేశమంతటా సువార్త ప్రకటింపబడజాలదని మనం గుర్తెరగాలి. ఆదిమ సంఘ విశ్వాసులైతే సువార్త ప్రచార లక్ష్యంలో వారు ఎంత విజయవంతులయ్యారో మనకు తెలుసు. వారు యెరూషలేములో గొప్ప హింస పుట్టినట్లుగా మనం చూస్తుంటాం. అయినా కూడా స్టెఫను వచ్చిన ఆ హింసలో కూడా ప్రతి విషయంలో వారు చెదిరిపోయినా సువార్త ఆపలేదండి. వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తూనే అలా ముందుకు సాగిపోయారు తప్ప ఎక్కడా సువార్త ఆగలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు వారు అంటారు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననే మాటను మనం చూస్తున్నాం. అవునండి, నిజంగా మనం కూడా నశించుకున్న ఆత్మల గూర్చి భారముతో ఉండాలి, తపనతో మన హృదయాలు నింపబడాలని ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దయచేసి ఆత్మల సంపాదన కొరకు మనలో ఏ ప్రత్యేకమైన శిక్షణ తరగతులు మనకు అవసరం లేదు. భారం ఉంటే చాలు, ఆశ ఉంటే చాలు. అటువంటి తపన కలిగిన బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని గొప్పగా వాడుకుంటారని మనం జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 నేను సువార్తను ప్రకటించున్నానని నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ. ఎంతండి, ఇక్కడ కేవలం పౌలుకేనా ఆ భారము, పౌలుకేనా అది? కాదు అండి, ప్రతి క్రైస్తవుడు రక్షింపబడి క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ భారం ప్రతి ఒక్కరిపై మోపబడి ఉంది. ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతతో జీవించాలి. ప్రతి ఒక్కరూ నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానని తమను తాము చూసుకోవడం కాదు, కానీ నశించిపోతున్న వారిని, చీకటిలో ఉన్నవారిని, వ్యసనాలకు బాప బంధకాలు ఉన్నవారిని, అపవాది శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి ప్రతి ఆత్మను విడిపించి తెచ్చుటకు దయచేసి వాని భూభాగంలో మనం ఉన్నామని, మనం క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడి మనం అనేకులను దేవుని రాజ్యమునకు నడిపించాలని మనం మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలుకున్న భారం ప్రత్యేకమైనదండి. నిజంగా అపొస్తలుల కార్యములు 17:16 చూస్తే పౌలు ఏథెన్స్ పట్టణంలో ఆ శీల తిమోతి కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పట్టణం విగ్రహములతో నిండిపోవడం చూసి పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. నిజంగా దయచేసి మనం మనుషుల్ని మనుషులుగా కాదండి, వారిని నశించిపోతున్న ఆత్మలుగా మనం దృష్టించాలి. మన కుటుంబ సభ్యులు కానీ, మన పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ, సహోద్యోగులు కానీ, ఇంకనూ రక్షింపబడిన వారి కొరకు ప్రార్థిస్తూ క్రీస్తు ప్రేమను గుర్చిన సువార్త మానం చాలినంతగా వారికి తెలియపరుస్తూ నడిపించేవారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మన ఎస్ఎఫ్జే సహవాసాల్లో ఈ ఉజ్జీవము ప్రతి హృదయంలో రగిలి దయచేసి ప్రతి సభ్యుడిగా ఉన్న మనము ఒక చురుకైన ఆత్మల సంపాదకుడిగా మనం ఉండాలి. మన పొరుగు వారికి మనం నిత్యము నిత్య స్వాస్తికుడిగా ఉండాలని ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సత్యమును ఎరిగి మనం నేర్చుకోవాలని ప్రభు మాట్లాడుచున్నారు. మత్తయి సువార్త 9:1 ఒకసారి మత్తయి సువార్త 9:36-37 ఒకసారి చూస్తే ఆయన ఆ సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్న వారి మీద కనికరపడి. ఇక్కడ ఈ మాట చూస్తుంటే యేసుక్రీస్తు వారు వారు ఎందుకు కనికరపడ్డారు, చెదిరిపోయారు, వారు తప్పిపోయారు. అనేకులు ఇంకా దేవునిలో స్థిరత్వం లేని వారిగా ఉన్నట్లుగా ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. నిజంగా ప్రభు వారిపై కనికరపడెను అనే మాటను మనం చూస్తున్నాం. నిజంగా ఆ భారం కలిగి ఉండాలని, తప్పిపోయిన గొర్రెను నిజంగా వెతికి తీసుకుని వచ్చుటలో యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ తీవ్రతను కలిగి ఈరోజు మనం కూడా జీవించాలి. ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మంద నుంచి తప్పిపోయిన వారిని, మందకు వెలుపులో ఉన్న వారికి సువార్తను పంచుకుని సత్యమును చెప్పి వాక్యంలో వారిని నడిపించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే అండి, ప్రభుకి ప్రతి ఆత్మ ఆయన దృష్టికి ప్రశస్తమైనట్లుగా ఈరోజు మనకు కూడా ప్రతి ఒక్క ఆత్మ మనకు ప్రశస్తమైనదిగా, అది ప్రభువుకు మనల్ని రక్షణను నడిపించడానికి ప్రభు మనల్ని బలపరుస్తున్నారనే ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన అంటారు కదా మత్తయి సువార్త 6:33 ఏముంటుంది, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అనే మాటను చూస్తూ. అవునండి, దయచేసి మన సొంత కార్యాలు కాదు కానీ మనం దేవుని రాజ్యం యొక్క ప్రయోజనాలను మొదట వెతికేవారిగా ఉండాలి. ఐహిక శారీరక అవసరతల్లో మనం నిమగ్నం అయిపోతున్నాం కానీ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని రాజ్యం యొక్క పనిలో నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నానా, నా సమయాన్ని ఇస్తున్నానా? ఒకటే అండి, ఒక క్రైస్తవుడిగా మనకున్న సమయము, మనకున్న తలాంతులు, మనకున్న సంపదలో నుండి అధిక శాతము నశించున్న వారిని నిత్యత్వం కొరకు సిద్ధపరచుటలో మనం కనిపెట్టి ప్రయాసపడాలని ఈరోజు ప్రభు మాట్లాడుచున్నారు. కాబట్టి దయచేసి దయచేసి ఈరోజు ఈ సత్యాన్ని గుర్తించాలి. శిష్యులను కూడా యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ఏమన్నారు? సువార్తికుడైన మన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచినప్పుడు, మిమ్మల్ని మనుషులు పట్టే జారళ్ళగా చేస్తాననే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వారైతే ఆయన ప్రతి క్షణము నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంత పరితాపం చెంది ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతుంది. ఈ రోజుల్లో సంఘంలో ఉన్న సంఘ కాపరులు కానీ అనేక సంఘాల్లో నేను గూర్చి చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మల సంపాదన గూర్చిన బోధలు లేవు, దాని గూర్చిన ఏ మాటలు లేవు. మనం ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలనే మాటలు లేవు. ప్రతి ఒక్కరూ ఒక ఆత్మల భారంతో పనిచేయాలి, ఒక ఆత్మల సంపాదకుడిగా ఉండాలి. ఈ భూలోకంలో ఆస్తులు కాదు, ఆత్మలు సంపాదించాలనే సత్యాన్ని చెప్పేవారు చాలా అరుదైపోవడం మనం చూస్తున్నాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:16 ఏమంటాడు పౌలు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. సిగ్గు మొహమాటలు పక్కన పెట్టాలండి. నా హోదా ఇది, నేను చెప్పడం ఏంటి? సంఘం ఉంది కదా, కాపరులు ఉన్నారు కదా, మిషనరీస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారులే అనే భారాన్ని, ఆ మాటలు మన సాకులు పక్కన పెట్టి దయచేసి సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం పనిచేయాలి. ఆయన అంటారు కదా, నన్ను గూర్చియో నా మాటలను గూర్చియో సిగ్గుపడువాడు ఎవడో, నేను నా దూతలతో వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వారిని గూర్చి నేను సిగ్గుపడతాననే మాటను మాటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎలాగున్నాము? ప్రభు ఆశపడ్డారండి. కానీ శిష్యులైతే వాళ్ళు ఏమాత్రము క్రీస్తు యొక్క ఉద్దేశమును ఎరగని వారిగా ఆ యోహాను సువార్త 4:10 మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈరోజు కూడా ఆయన మనం పిలిచారని చెప్తున్నాం, మనం రక్షింపబడ్డామని చెప్తున్నాం, ఆత్మీయంగా ఎదిగామని చెప్తున్నాం. కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన ఆ ఒక్క మాదిరిని మనం అనుసరిస్తున్నామా? నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తాం, కానీ మన సహోదరుని మనం ద్వేషించినడల అబద్ధికులు అనే మాట మనం 1 యోహాను పత్రికలో మనం చూడవచ్చు. కనిపించిన దేవుణ్ణి నువ్వు నేను ప్రేమిస్తున్నామని చెప్తున్న మంచిదే, అయితే మన కళ్ళెదురుగున్న మన సహోదరుని ప్రేమిస్తున్నామా? దయచేసి అలా మనం ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుచుండగా దయచేసి ఎటువంటి భారంతో మనం పనిచేస్తున్నామో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు కొన్న ఆశను మనం గుర్తించాలండి. రోమీయులకు రాసిన పత్రిక 9:1 చూస్తే, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మారుటి లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూడదును. ఇక్కడ పౌలు యొక్క మాటలు అర్థం చేసుకుంటే, తన బంధువులు, తన స్నేహితులు, తన జాతి రక్షణ కొరకు ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో, ఎంత భారంతో పనిచేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఈ భారం మనలో ఉందా? మనం ప్రతి ఒక్కరిని కలుసుకుంటాం, కలుసుకున్న ప్రతి ఒక్కరితో సువార్తను పంచుకునే ఈ పరిశుద్ధమైన, ఈ పవిత్రమైన పని కొరకు మనలో మనము నిజంగా క్రీస్తు బలిపీఠం మీద మన జీవితాలు అర్పించుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. మనం ఇతరులను కలిసినప్పుడు లోక వార్తలు కాదు, కానీ ప్రేయర్ చేసుకుంటున్నారు, బ్రదర్ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, బైబిల్ చదువుతున్నారా, కుటుంబం ఎలా కట్టబడుతుంది, అనుదినము మీ యొక్క సమయాన్ని ఎలా కనిపెట్టి దేవునిలో ఎదుగుతున్నారని మనం చెప్పేవారిగా ఉండాలి. కానీ అలా కాకుండా వారిని కలిసినప్పుడు కేవలం లోక సంబంధమైన, భూ సంబంధమైన విషయాలు మనం మాట్లాడితే మన ఆత్మీయ జీవితం సరైనది కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయం చాలా తక్కువగా ఉందండి. దయచేసి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని గుర్తించాలి. నిజంగా పంట కోతకు వచ్చిన ఈ చివరి దినాల్లో మనం నిద్రపోకుండా అలక్ష్యంగా ఉండకుండా మెలకుతో పనిచేయాలి. ప్రభు కొరకు అనుదినము మనం పంటను చేకూర్చే వారిగా ఉండాలి. ప్రభు అంటున్నారు, మీ కనులెత్తి చూడుడి. మీరు 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది అంటున్నారు, అది కాదు, మీరు కనులెత్తి చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి అనే మాటను చూస్తున్నాం. దయచేసి ఇంకా సమయం ఉంది చెప్దాంలే, ఇంకా ఉంది. దయచేసి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేకపోతే మనుషుల యొక్క పోకడి భూలోకం నుంచి ఎప్పుడు పోతే ఎవరికీ తెలియదు. సమయం ఉన్నప్పుడే, అందుకే పౌలు ఏమంటాడు తిమోతితో, వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి దయచేసి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఒకసారి ఈ మాట కూడా మనం చూస్తుంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూస్తే, 49:8, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని, బయలువెల్లుడని బంధింపబడిన వారితోను బయటికి రండి చీకటిలో నున్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతని. దయచేసి అనుకూల సమయం, అవునండి, ఇదిగో ఇప్పుడే మిక్కి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినమని, నేడే రక్షణ దినం కాదా అనే భారంతో మనం పనిచేద్దాం. అనుకూల ప్రతికూల పరిస్థితులని సాకులు చెప్పక మనం పనిచేయాలి. ఎందుకంటే మనం విరోధైన అపవాది గర్జించు సింహం వలె వానికి కొంచెం సమయమని మిగిలి ఉన్నదని వాడు అసాధారణంగా పనిచేస్తున్నాడు. అనేకులను నాశనానికి లాక్కుపోతున్నాడు, అనేకులను పాపంలో చిక్కిస్తూ ఉండగా, దయచేసి వాడు అంతగా పనిచేస్తుండగా నీవు నేను ఎంత ప్రయాసపడి పనిచేయాలి, ఎంత భారంతో మనం క్రీస్తు సువార్తను పంచుకోవాలో ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభు మాట్లాడుతున్నారు. అర్జెన్సీ అండి. నిజంగా మనం లోకా సువార్తలో కూడా ఈ మాట మనం అర్థం చేసుకుంటే, లోకా సువార్త 9:59 దగ్గరికి వస్తే, 59, ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాదిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిన, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పును. ఇక్కడ ప్రభు మాటలు అర్థం చేసుకుంటే చాలా అర్జెన్సీ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. త్వరితంగా మీరు వెళ్ళాలి, సమయం లేదు అనే రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అతనైతే నా తండ్రిని పాతి పెట్టుకుంటాను, నేను వెళ్తాను అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును మొదటగా ప్రకటించమని ఇక్కడ అర్జెన్సీని మనం గుర్తెరగాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా అనేది ప్రభు మాట్లాడుచుండగా దయచేసి వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని గుర్తిరగాలి. ఎలాగున్నాము? నిజంగా ప్రభు వారు అంటారు కదా, నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితని. దేవుడు ఈరోజు మనల్ని పంపి ఉన్నారనే సత్యాన్ని మనం గుర్తెరగాలని ప్రభు మాట్లాడుచుండగా దయచేసి ఎలాగున్నాము? మనం నశించిపోతున్న ఆత్మల కొరకే, వారి రక్షణ కొరకే ప్రార్థించుటలో మనం విజ్ఞాపనలు చేయి స్ఫూర్తిని కలిగి ఉండాలి, వారి కొరకు అంగరాచాలి. నిజంగా విదేశాల నుండి మన దేశానికి వచ్చిన మిషనరీలకు ఉన్న ఆ త్యాగ సహితమైన స్ఫూర్తిని ఈరోజు మనము కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రార్థించేవారు మాత్రమే పనిచేయగలరు అనే సత్యాన్ని ఈరోజు మనకు గుర్తెరగాలి. మిషనరీస్కున్న భారము ఈరోజు వెల్ సెటిల్డ్ కంట్రీ నుంచి, వెల్ సెటిల్డ్ లైఫ్ నుంచి వారు బయటకు వచ్చి ఈ యొక్క ఏమాత్రం డెవలప్ లేని మన దేశంలోనికి, ద్వీపాల్లోనికి, ఏమాత్రం కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలకు వచ్చి, ఎందుకంటే వారు క్రీస్తు ప్రేమ చేత నింపబడ్డారు, బలవంతం చేయబడ్డారు. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు దేవుని ప్రేమ మన హృదయాల్లో నిజంగా కుమ్మరింపబడితే మనం సువార్త ప్రకటింపగా ఉండలేమండి. మనం కలుసుకున్న ప్రతి ఒక్కరిని వారు ఒక ప్రశస్తమైన ఆత్మగా మనం చూడగలము. వీరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వీరి కొరకు ప్రార్థిస్తూనే దేవుని వాక్యంలో నడిపించాలి, సావాసంలో నడిపించాలి. వీరి కొరకు నేను భారము బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరి కొరకు గురు కలిగి ఉంటాము. దయచేసి నేను కేవలము వేదికల మీదే ఎక్కువ మంది ఉంటేనే, లేకపోతే చర్చిస్లో అక్కడని కాదు, వ్యక్తిగతంగా రోజు ఎంతమందితో మనం మాట్లాడతాం, ఎంతమందిని కలుస్తాం, నిజంగా వాక్యం చెప్పడానికి ఎంతగా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఒకటే అండి, మనం యోహాను సువార్తలో మనం చూడవచ్చు, ఆంద్రేయ పేతురును మనం చూడవచ్చు అండి. ఒకటో అధ్యాయము యోహాను సువార్త 1:41, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యని కనుగొంటామని చెప్పి అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చును. ఇక్కడ ఈ మాట చూస్తుంటే ఆంద్రేయ మొదట పేతురును దేవుని దగ్గరకు నడిపించినట్లుగా క్రీస్తును వారు ఏమంటారు, మేము మెస్సయ్యని కనుగొంటామని యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించినట్లుగా మనం చూడవచ్చు. నిజంగా అపోస్తుల కార్యంలో చూస్తే పేతురు ద్వారా వేలాది జనులు రక్షణలోకి వచ్చారు. అపోస్తుల కార్యం 2 కానీ 4 చూస్తుంటే అక్కడ 3,000, 5,000 అనేక ఆత్మలను సంపాదించిన వాడిగా మనం పేతురు యొక్క గొప్ప ఒక సువార్తను మనం చూడవచ్చు. పేతురు ఎంతో చక్కగా నిలబడి దేవుని వాక్యం ద్వారా అనేకులను ప్రభు కొరకు నడిపించినట్లుగా చూడవచ్చు. కాబట్టి ఆంద్రే ఆ రోజు పేతురును ప్రభు దగ్గరికి నడిపించడం ద్వారా, అవునండి, ఈరోజు మనం రక్షించే ఒక్క ఆత్మ ద్వారా రక్షణలోకి క్రీస్తు దగ్గరకు నడిపించిన ప్రతి ఒక్కరూ వారి ద్వారా అనేకులు రక్షణలో రావచ్చనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి దయచేసి ప్రతి ఆత్మ ఆయనకు ప్రశస్తమైనది, ఆ రీతిగానే మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి మన సహవాసంలోకి మనం నడిపించిన వారిని ఒకరోజు నడిపించి వదిలేయడం కాదు, కానీ వారు ప్రతిరోజు వారిని నడిపిస్తూ తరచుగా వాక్యంలో సంధిస్తూ వారితో కలిసి ప్రార్థిస్తూ నిత్యము సహవాసంలో వారిని బలపరిచేవారిగా మనం ఉండాలి. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. అందుకే ఉంటుంది కదా బైబిల్లో, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకును అంతిమ దినాన్ని. అవునండి, ఈరోజు మనం అనుకోవచ్చు వెనువెంటే వచ్చే ఆశీర్వాదాలు, బహుమతులు, ఆనందాల కంటే అంతిమంగా దేవుడిచ్చే ఆ బహుమతుల మీద, ఆయన ఇచ్చే జీతం మీద, అక్కడిచ్చే కిరీటాల మీద, అక్కడున్న సింహాసనాల మీద నిజంగా గురు కలిగి మనం జీవిస్తే మనం అంతం వరకు ఆ భారంతో పనిచేయగలము, అంతం వరకు ప్రభు యందు నమ్మకస్తులుగా నడుచుకోగలమనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో ఈ చక్కనైన మాట మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 24, సామెతల గ్రంథము 24:11 చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అనే మాటను మనం చూస్తున్నాం. సత్యము నిజంగా అండి. ఇక్కడ ఈ మాట చూస్తే, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే అడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టివాడు దాన్ని నెరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. నిజంగా ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. నేను నాకేం సంబంధం లేదులే, వారు ఎలా పోతే ఏంటి అనే రీతిగా మనం ఉండకూడదు. నువ్వు తప్పించాలి, నువ్వు రక్షించాలి, ఈ విషయం నాకు తెలియదంటే దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, దయచేసి చివర మన యొక్క పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయవాడుగా, ప్రతిఫలం ఇచ్చేవాడుగా ప్రభు ఉన్నారనే మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఒకటండి, ఆత్మల సంపాదన అనేది ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే చాలా ప్రశస్తమైనది, గొప్పది, అది ఎంతో ఉన్నతమైనదని మనం మర్చిపోకూడదు. మనం ఈరోజు చాలా పనులు చేస్తుంటాం, 30 నుంచి 35 సర్వీసులు, అనేక పనులు చేస్తుంటాం. అయితే అవి కొంతకాలం వరకే మనకు ప్రయోజనకరంగా ఉండొచ్చు, కానీ దేవుని కొరకు మనం చేసిన ప్రతి పని అది ఎంతో గొప్పది, అమూల్యమైనది, దాని ద్వారా గొప్పది మనం పొందుకుంటామనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి మనం బైబిల్లో సరిగ్గా చూస్తుంటే సువార్త సేవను వ్యవసాయంతో పోల్చబడ్డం మనం గమనించాలని, సువార్త సేవ వ్యవసాయంతో పోల్చబడ్డం. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటది, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. దయచేసి ఈ చిన్న జీవితంలో, మన జీవితాలు అల్పమైనవి, ఈ చిన్న జీవితంలో సమృద్ధిగా వాక్యమైన విత్తనాలు విత్తే వారిగా ఉందాం, విస్తారమైన పంట కోయాలని ఆశతో ఉందాం. అందుకే కీర్తనలు అంటారు కదా, 126వ కీర్తన 5-6 వచనంలో మనం చూస్తుంటే, 126వ కీర్తన 5-6 చూస్తే, కన్నీలు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు పోవు విత్తువాడు సంతోషగానం చేయచు పనులు మోసుకుని వచ్చెను. దయచేసి ఆ కన్నీరు ఉండాలి, ఆ వేదన ఉండాలి, ఆ దుఃఖం ఉండాలి, ఆ భారం ఉండాలి. అలా ఉంటూ పనిచేస్తూ విత్తుచు ప్రార్థిస్తూ ఉండగా వాక్యం అంటుంది సంతోషగానంతో పంట కోస్తామంటాను. విస్తారమైన కోట, కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు పంపమని కోత యజమాన్ని ప్రభు ప్రార్థించమన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సూటిగా మాటలు మనం అర్థం చేసుకోవాలండి. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, లూకాసువార్త 4:42-43 చూస్తే, యేసుక్రీస్తు వారిని వచ్చి ఆ ఇక్కడే ఉండిపోండి అనే రీతిగా వారంతా బలవంతం చేస్తుంటే యేసుక్రీస్తు వారు ఒకటే అంటారు, నేను ఇతర పట్టణాల్లోకి వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను. ఆయన ఆగలేదండి. ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి, ఒక సమూహానికి యేసుక్రీస్తు వారు ఎన్నడూ ఆగలేదు. ఆయన తనకున్నంత కాలము దేవుని పని నెరవేర్చడానికి, అనేకులకు సువార్త పంచడానికి, అనేకులను రక్షణ నడిపించడానికి, అనేకులు రాజ్యమునకు చేరే రీతిగా ఆయన బలపరుస్తూ శిష్యులకు అదే నేర్పించారు. ఆదిమ సంఘం తర్వాత మనం చూస్తుంటే ఈ యొక్క నడిపింపు చాలా తొలగింపు పోవడం మనం చూస్తున్నాము. కేవలం నా యొక్క స్వార్థం పెరిగిపోయింది, స్వలాభం పెరిగిపోయింది, స్వప్రయోజనం పెరిగిపోయింది. అలా కాకుండా మనం ఇతరుల కొరకు భారంతో ఉండాలి. యూదా పత్రికలో మనం చూడవచ్చు, 1 యూదా పత్రిక 22-23 వచనం నుంచి మనం చూస్తే, సందేహపడు వారి మీద కనికరం చూపుడని చెప్తూ అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఇతరులను రక్షణలోకి నడిపించే వారిగా ఉండాలి. అగ్నిలోలు లాగినట్లుగా కొందరిని లాగివేయండి అని, వారిని రక్షించండి అనే మాటను చూస్తుంటే దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలని ప్రభు మాట్లాడుతున్నారు. దయచేసి జీవ మరణము 4 వశం అన్నట్లుగా మన నోటి నుంచి జీవ సంబంధమైన మాటల ద్వారా ఎంతమందిని మనం రక్షించగలమో ప్రభు మాటలు అర్థం చేసుకుందాం. ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలని ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే పౌలు తిమోతితో ఏమంటాడు, ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తకుని పని చేయనిమ్ము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. ఏం పని? సువార్తకుని పని చేయనిమ్ము. దయచేసి ప్రభు మాటలు మనం అర్థం చేసుకొని మనం అన్ని విషయాల్లో మితముగా ఉండేవారి ఉంటూ సువార్తకుని పని, ప్రభు చెప్తున్న పని అదే, నా తండ్రి యొక్క పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నదని ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నీ పని నా పని ఒకటి ఉందని మనం మర్చిపోకూడదు. రక్షింపబడ్డం మంచిది, ఆత్మీయంగా ఎదుగుతున్నాం మంచిది, ప్రార్థనా వాక్యంలో బలపొందుతున్నాం మంచిది, అక్కడితో ఆగిపోకూడదు. మనం మనకుంటే ఒక పని ఉంది, ఒక పిలుపు ఉంది, దాని కొరకు మనం కనిపెట్టి జీవించాలి, ఆ భారం ఉండాలి, ఆ బాధ్యత ఉండాలి, అటువంటి గురుతో మనం క్రీస్తులో వాడబడాలి అనే సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభు మాట్లాడుచుండగా దయచేసి వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలని ప్రభు మాట్లాడుచున్నారు. కాబట్టి దేవుడు ఎందుకు నిన్ను నన్ను రక్షించుకున్నారు, ఎందుకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నారు అంటే దీని కొరకైనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలుకు అదే చెప్పి ఉన్నారు. పౌలు ఆ రీతిగానే నడుచుకున్నారు, శిష్యులు ఆ రీతిగానే నడుచుకున్నారు. ఈరోజు ఆయన బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా అనే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లూకాసు వార్తలో ఈ చక్కనైన మాట మన అందరికీ తెలిసిందే. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. నిజంగా ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం అండి. తండ్రి ఆనందపడతారు, అక్కడ దేవదూతలు సంతోషిస్తాయి, పరలోక రాజ్యంలో ఒక గొప్ప పండుగను మనం చూడవచ్చండి. కాబట్టి ఒక్క ఆత్మ గూర్చి పరలోకంలో అంత సంతోషం అంటే దాని కొరకు నీవు నేను ఎంత ప్రయాసపడాలి, ఎంతగా మనం గురు కలిగి జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి చివరిగా ఒక మాట చెప్పి నా వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నా. ఏ భారంతో మనం పనిచేస్తున్నామో ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే 13వ వచనం చూద్దాం. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మనం చూస్తుంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని, ఏంటండి కొందరిని ఎలా ఉన్నారంటే ఆ ధర్మం చేయటకును కొందరిని అపోస్తులుగాను కొందరి ప్రవక్తులుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను. దయచేసి దేవుని బిడ్డ కొందరిని సువార్తికులుగా, దయచేసి కేవలము మనమందరము ఆ దేవుని విశ్వాసులుగా పిలువబడితే చాలు అనే భావన నుంచి బయటకు వచ్చి నేను సువార్తికుణ్ణి, నిత్య సువార్తికుణ్ణి, నేను ఆత్మల సంపాదన కొరకు పనిచేయాలి, నేను కనబడే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన్ని ఒక ఉన్నతమైన బహుమతిగా ప్రతి ఒక్కరికి అందించేవాడిగా ప్రభువులో బలపరిచేవాడిగా నేను ఉండాలని గురుతో మనం జీవించాలని ప్రభు మాట్లాడుచుండగా దయచేసి ఈ సత్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దయచేసి ఈరోజు ఎలాగున్నాము, భారముతో పనిచేద్దాం, ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకే ప్రార్థించుటలో మనం విజ్ఞాపనకర్తలుగా నిత్య స్ఫూర్తితో ప్రభు కొరకు మనం జీవించాలి, అనేకులను నశించున్న వారిని నిత్యత్వం కొరకే సిద్ధపరచుటలో మన సమయాన్ని గడుపుతూ అనునిత్యము ప్రభు కొరకు పనిచేసేవారిగా మనం ఉండాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మూల వాక్యం మనం చూసుకుంటే ఇక్కడ శిష్యులు నిజంగా గ్రహించలేకపోయారు. ఆ సందర్భానికి అయితే వాళ్ళు ఏమాత్రం దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన పిలుపును ఏమి నడిపిస్తున్నారు, ఎందుకు నేర్పిస్తున్నాడు, ఎందుకు ప్రభు ఈ పట్టణానికి వచ్చి ఈ స్త్రీతో మాట్లాడుతున్నారు, ఎందుకు ఎరుకో పట్టణానికి వెళ్ళి సుంకరయ్యను ఎందుకు రక్షణలో నడిపించారు, ఎందుకు గెరసైనే పట్టణానికి వెళ్ళి శాన అనే దయ్యం పెట్టిన వ్యక్తిని ఎందుకు రక్షణలో నడిపించారో గుర్తించలేదు. అలా మనం ఉండకూడదు, కానీ దాన్ని బట్టి మనం మాదిరిగా తీసుకుని మనం కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు పరితాపం కలిగి ఉండాలి. కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయం పోనీక సద్వినియం చేసుకునుచు క్రీస్తు వారి కొరకు నమ్మకంగా పనిచేద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయాలి కోరుతూ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ప్రయత్నం